ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। సో ఈరోజు మనం భగవద్గీత యథాతథం 13వ అధ్యాయం 28వ శ్లోకాన్ని మనం చదువుకుంటాం. సో టుడే వీఆర్ డిస్కసింగ్ ద చాప్టర్ 13 అండ్ శ్లోక నంబర్ 28 ఆఫ్ శ్రీమద్ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. సో ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యస్యం తం యా పశ్యతి స పశ్యతి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురం మిళితం యేన తస్మై శ్రీగురువే నమః. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సరస్వతిదేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధువ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కృష్ణ. సో మనం 13వ అధ్యాయం నేచర్ ద ఎంజాయర్ అండ్ ద కాన్షియస్నెస్ ఈ అధ్యాయం నుంచి 28వ శ్లోకాన్ని మనం చదువుకుంటున్నాం. శ్లోకం ఇంకా ఒకసారి నేను చెప్తున్నాను. సమం సర్వేషు భూతేషు తిష్టతం పరమేశ్వరం విరశ్యంతస్వ అవినశ్యంతం య పశ్యతి స పశ్యతి. వన్ హూ సీస్ ద సూపర్ సోల్ అకంపనీయింగ్ ద ఇండివిజువల్ సోల్ ఇన్ ఆల్ బాడీస్ అండ్ హూ అండర్స్టాండ్స్ దట్ నైదర్ ద సోల్ నార్ ద సూపర్ సోల్ విదిన్ ద డిస్ట్రక్టబుల్ బాడీ ఈజ్ ఎవర్ డిస్ట్రాయిడ్ యాక్చువల్లీ సీస్. ఈ శ్లోకాన్ని చదువుకున్నదానికి ముందుగా మనం కొద్దిగా వెనక శ్లోకాలను కూడా మనం ఇక్కడ చూడాల్సింది అవసరం ఉంది. నేను 24వ శ్లోకాల నుంచి నేను చదువుతున్నాను. సో మీరు అనువాదాన్ని చదవండి. 24 ఇప్పుడు 28 చదువుతున్నాం. 24 వన్ హు అండర్స్టాండ్స్ దిస్ ఫిలాసఫీ కన్సర్నింగ్ మటీరియల్ నేచర్ the living entity and the interaction of the modes of nature, he is sure to attain liberation. He will not take birth here again, regardless of his present position. చదవండి.
హరే కృష్ణ. భౌతిక ప్రకృతి, జీవుడు, త్రిగుణముల అంత ప్రక్రియలు సంబంధించిన ఈ తత్వమును అవగాహన చేసుకున్నవాడు నిశ్చయముగా మోక్షము పడయును. అతని వర్తమాన స్థితి ఎల్లప్పుడూ అతడు తిరిగి జన్మింపడు.
సమ్ పర్సూ ద సూపర్ ఫుల్ విదిన్ దెమ్సెల్వ్స్ త్రూ మెడిటేషన్, అదర్స్ త్రూ ద కల్టివేషన్ ఆఫ్ నాలెడ్జ్, అండ్ స్టిల్ అదర్స్ త్రూ వర్కింగ్ విదౌట్ ఫ్రూటివ్ డిజైర్స్. 25
పరమాత్మని కొందరు ధ్యానం చేతను, మరికొందరు జ్ఞానాభ్యాసం చేతను, ఇంకనూ కొందరు నిష్కామకర్మ చేతను తమ యందు దర్శించురు.
26 Again there are those who, although not conversant in spiritual knowledge, begin to worship the Supreme Person upon hearing about Him from others. Because of their tendency to hear from authorities, they also transcend the path of birth and death.
ఇంకొందరు అధ్యాత్మ జ్ఞానంతో పరిచయం లేకుండాను ఇతరుల నుండి పరమపురుషుని గురించి శ్రవణం చేసి అతన్ని పూజించడం ఆరంభించారు. ప్రమాణికుల నుండి శ్రవణం చేయుటూ ప్రవృత్తి గల వారొకటచే వారు జనన మరణముల మార్గమును తెలుపగలరు.
27 ఓ చీఫ్ ఆఫ్ భరతాస్, నో వాట్ ఎవర్ యు సీ ఇస్ ఎగ్జిస్టెన్స్, Both the moving and non-moving is only the combination of the field of activities and knower of the field.
ఓ భర్తవంశ శ్రేష్ఠుడ, స్థితిని కలిగి ఉన్నట్టి స్థావర జంగరము గాంచునదేదైనను క్షేత్ర క్షేత్రజ్ఞుల సంయోగమేమని తెలుసుకోనము.
ఈ రోజు శ్లోకం. వన్ హూ సీస్ ద సూపర్ సోల్ అకంపనింగ్ ద ఇండివిజువల్ సోల్ ఇన్ ఆల్ బాడీస్ అండ్ హూ అండర్స్టాండ్స్ దట్ నైదర్ ద సోల్ నార్ ద సూపర్ సోల్ విదిన్ ద డిస్ట్రక్టబుల్ బాడీ ఈజ్ ఎవర్ డిస్ట్రాయిడ్ యాక్చువల్లీ సీజ్.
సర్వదేహములందు ఆత్మ ఉడియుండు పరమాత్మను గాంచువాడు మరియు నాశవంతమైన దేహమునందలి ఆత్మ పరమాత్మలిరువురిని ఎన్నడూ నశింపని వారుగా తెలుసుకునగలిగిన వాడు యథార్థ దృష్టిని కలిగి ఉండేవాడు.
సో 29:1 చదువుతాం. వన్ హూ సీస్ ద సూపర్ సోల్ ఈక్వలీ ప్రజెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ డస్ నాట్ డిగ్రేడ్ హిమ్సెల్ఫ్ బై హిజ్ మైండ్ దస్ హీ అప్రోచెస్ ద ట్రాన్సెండెంటల్ డెస్టినేషన్.
తర్వాత ప్రతి జీవి అందును సమముగా నిలిచేయుండు పరమాత్మను దర్శించేవాడు తన మనసుచే తనను తాను ఏనపరుచుకొనడు. ఈ విధముగా అతడు పరమగతిని పొందగలడు.
సో ఇది చాలా ముఖ్యమైన ఒక విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. భగవద్గీత సారం 2 అధ్యాయము భగవంతుడు గీతాసార రూపంలో ఆత్మలోక గుణాలని, ఆత్మ ఒక కార్యాన్ని, ఆత్మ ఒక స్వభావాన్ని అక్కడ వివరించబడింది 2 అధ్యాయం. ఆ గీతాసారం అంతా 2 అధ్యాయాలు ఉంది. దాన్ని పూర్తి వివరణల్ని వేరే వేరే అధ్యాయాలని మనం చూస్తున్నాం. అంటే భగవద్గీత ముఖ్యంగా మనకి 5 విషయాలని తెలుస్తూ ఉంది. భగవద్గీతలు చర్చించబడిన విషయాలు ఏమేమి? పరమాత్మ, ఆత్మ, తర్వాత కర్మ, ప్రకృతి, కాల. ఓకే, ఈ 5 విషయాలని మనం భగవద్గీత పూర్తిగా మనం అర్థం చేసుకుంటే తెలుసుకుంటాం. దీంట్లో ఈ అధ్యాయంలో ముఖ్యంగా ఏమంటే భౌతిక ప్రకృతి, జీవుడు మరియు పరమాత్మ ఈ 3 విషయాలని మీరు సరిగా అర్థం చేసుకుంటే మీరు మళ్ళీ ఈ భౌతిక ప్రపంచానికి వచ్చేది అవసరం లేదు అంటున్నారు. అంటే ముక్తి దొరుకుతుంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే దీని తర్వాత ఇంకేం మిగిలింది? ఈ 3 విషయాలను అయింది. ఇంకేది? ప్రకృతి, కాలం. ఇక్కడ మళ్ళీ మనం ఈ విషయాలను తెలుసుకునేటప్పుడు అది సహజంగానే దీని లోపలనే ఉంటాయి అవి విషయాలు. అందువల్ల భగవద్గీత ఒక ఉద్దేశం ఏమంటే మనం ఆత్మసాక్షాత్కార ధ్యానంతో ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తి పొందడమే దీని ఒక ఉద్దేశం. ఆ మూల ఒక ఉద్దేశాన్ని ఈ అధ్యాయంలో మనకి చెప్తా ఉన్నారు. అదే ఈ 24వ శ్లోకం నుంచి ప్రారంభం అవుతుంది. ఏం చెప్తా ఉంది 24వ అధ్యాయంలో? వన్ హూ అండర్స్టాండ్స్ ద ఫిలాసఫీ కన్సర్నింగ్ టు మటీరియల్ నేచర్ భౌతిక ప్రకృతి, లివింగ్ ఎంటిటీ. లివింగ్ ఎంటిటీ అంటే జీవులు. తర్వాత అండ్ ద ఇంట్రాక్షన్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ నేచర్ ఈజ్ సూట్ టు అటెండ్ లిబరేషన్. ఈ విషయాలను తెలుసుకుంటే చాలు అంటున్నారు. దాని తర్వాత ఏం చెప్తున్నారు? సూపర్ సోల్, పరమాత్మను గురించి తెలుసుకుంటే చాలు. ఇప్పుడు మనం శరీరం కాదు ఆత్మ అనేసి మనం ఎన్నోసారి వింటూనే ఉన్నాం, ఎన్నోసారి దాన్ని అవగాహన చేసుకుంటూనే ఉన్నాం. కానీ దాన్ని ప్రాక్టీస్కి చేసుకుని వచ్చేది చాలా కష్టమైన విషయం అన్నమాట. ఇక్కడ శ్లోకంలో ఒక వర్డ్ ఉంది, ఏమంటే పశ్యతి అనే శబ్దం ఉంది. పశ్యతి అంటే యాక్చువల్లీ సీజ్, నిజమైన దృష్టి, నిజంగా చూడడం. నిజమైంది ఏది దాన్ని చూడడాన్ని, చూసేదాన్ని పశ్యతి అంటున్నాను. ఈ వర్డ్ ఈ శ్లోకంలో మళ్ళా వస్తూ ఉంది. ఈ అధ్యాయంలో 28వ శ్లోకంలో పశ్యతి అని ఉంది. అదేవిధంగా ఏమంటే 30వ శ్లోకంలో కూడా పశ్యతి అని ఉంది. సీస్ యాక్చువల్లీ ఏమి అకర్తనాం స పశ్యతి అని వస్తుంది. అదేవిధంగా 31లో కూడా పశ్యతి అని ఉంది, అనుపశ్యతి అని ఉంది 31వ శ్లోకంలో. అనుపశ్యతి అంటే వన్ ట్రై టు సీ త్రూ అథారిటీ. భగవద్గీత చెప్పేదాని ముందుగా రణరంగ భూమిలో కృష్ణార్జునులు అక్కడ రథం పైన ఉన్నప్పుడు అర్జునుడు కృష్ణుణ్ణి ఒక వినంతి చేసుకుంటున్నాడు. ఏమి? సేనయోరు ఉభయోర్ మధ్యే సాపయత్వం రథం అనేసి అడుగుతున్నాడు. ఏమి? రెండు సేన మధ్యలో రథాన్ని నిలబెట్టు, యుద్ధానికి ఎవరెవరు వచ్చారు నేను చూడాలా అంటున్నాడు అర్జునుడు. అంటే ఏమంటున్నాడు అక్కడ, యాక్చువల్లీ హీ వాంట్ టు సీ, నేను చూస్తాను. ఇప్పుడు ఏదైనా ఒక గొడవ జరిగిందనుకోండి, ఒకడు గొడవ జరిగేటప్పుడు ఎవరు వచ్చారు అక్కడికి, ఎవరెవరు అది గొడవ, అవును కదా, ఎవరు ఎవరు ఎవరి మధ్యనది ఏం జరుగుతుంది అక్కడ అంటే దే వాంట్ నో. ఇప్పుడు ఆయన చూసిన అతను ఉన్నాడు అనుకోండి, ఆయన ఏమంటాడు, లేదు పలానా మధ్యలో గొడవ జరిగింది అంటాడు. చూడలేదనుకోండి, ఏం తెలియదండి నేను చూడలేదు అనేస్తాడు. నేను చూడలేదు అన్నప్పుడు ఆయన ఏం చెప్పగలడు, ఏం చెప్పలేడు. కానీ మళ్ళీ ఆయన ఎవరైనా చూసిన వాళ్ళతో అడగాల్సిందే, నాకు కూడా తెలియదు అడుగుతున్నాను ఉండండి అని, ఇంకా ఒకరిని అడగాల్సింది. కానీ అక్కడ చూస్తే కూడా అక్కడ నిజంగా ఏం జరిగిందనేది తెలియదు. ఇప్పుడు చాలామంది చూస్తూ ఉంటారు, గొడవ జరుగుతూ ఉంటుంది, ఎవరికేం అర్థం కాదు, గొడవ మాత్రం జరుగుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నారు ఏం జరుగుతూ ఉండదు, ఏం అర్థం కావట్లేదండి, ఎవరో తెలియట్లే ఏదో గొడవ జరుగుతూ ఉంది. ఆ విధంగా ఏమంటే అక్కడ అర్జునుడు రెండు మధ్యలో సేనల మధ్యలో చూస్తున్నాడు కదా, కౌరవుల వైపు చూసి ఆ చూసిన వెంటనే ఆయన భావన ఏంటి, అప్పుడు ఆయన అర్జునుడు భయపడిపోతున్నాడు. ఏమి, నా బంధువులు ఉన్నారు, మా గురువులు ఉన్నారు, మా తాతలు ఉన్నారు, మా బ్రదర్స్ ఉన్నారు, వీళ్ళందరూ నేను చంపాలా అనే భావంతో ఆయన 1వ అధ్యాయంలో ఎన్నో ప్రశ్నలు వేస్తున్నాడు భగవంతుడికి, వాదం చేస్తున్నాడు. ఏం నువ్వు వీళ్ళంతా చెప్పమంటావు, నువ్వు యుద్ధం చేయమంటావు, ఇది మంచిదా, ఇది దీని నుంచి నేనేం సాధించేది ఉంది అని అంటున్నాడు. తర్వాత భగవద్గీతను విన్న తర్వాత ఆయన భావన ఏమవుతుంది, అక్కడ మారుతుంది. ఆ భగవద్గీత విన్న తర్వాత ఆయన ఈ విషయాల్ని తెలుసుకుంటున్నాడు. ఏది, ఆత్మ అంటే ఏమి, పరమాత్మ అంటే ఏమి, ప్రకృతి అంటే ఏమి, కాల అంటే ఏమి, కర్మ అంటే ఏమి అనేది ఆయన అర్థం చేసుకుంటున్నాడు. తర్వాత ఆయన భగవద్గీత అవగాహన చేసుకున్న తర్వాత యుద్ధం చేస్తున్నాడు. ఆ విధంగా మనం ఏం చేస్తున్నాము, ఆ దృష్టి ఏముంది ఇక్కడ, అది సరైన అవగాహనతో మనం దాన్ని చూడాలా. దాన్ని చూడాలంటే మనకి ఏం అవసరం ఉంది అనేదాన్ని ఈ పర్పట్లో ఇక్కడ క్లియర్గా రాసేసారు. ఎనీవన్ హూ బై గుడ్ అసోసియేషన్ క్యాన్ సీ 3 థింగ్స్ కంబైన్డ్ టుగెదర్. బై గుడ్ అసోసియేషన్ ఎలా అయినా తెలుసుకోగలడు ఈ 3 విషయాలని? ఏవో 3 విషయాలు? ద బాడీ, ద ప్రొటెక్టర్ ఆఫ్ ది బాడీ అండ్ ద ఇండివిజువల్ సోల్. బాడీ అంటే శరీరం, శరీరం అంటే ఇది భౌతిక ప్రకృతి, పంచభూతం, ఇది దిస్ ఈజ్ మటీరియల్ ప్రకృతి. తర్వాత ప్రొపరేటర్ ఆఫ్ ది బాడీ, హూ ఈజ్ ద ప్రొపరేటర్ ఆఫ్ ది బాడీ? పరమాత్మ, సూపర్ సోల్ అండ్ ఇండివిజువల్ సోల్, ప్రత్యేకమైన ఆత్మ. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం మనం, ఇంతమందిలో ప్రతి ఒక్కరు ఆత్మ కూడా వేరు వేరు. ఇక్కడ ఈ సృష్టిలో ఉండే 84 లక్షల జీవరాశిలో ఒక్కొక్క జీవరాశిలో కూడా ఎన్నో లక్ష జీవులు ఉంటారు. అన్ని లక్ష జీవుల ఆత్మలు వేరు వేరు అనేవి ఒకటే కాదు. నా ఆత్మ వేరు, నీ ఆత్మ వేరు, ఈయన ఆత్మ వేరు, ఆయన ఆత్మ వేరు, కానీ అందరిలో ఉండే పరమాత్ముడు ఒకటే. శరీరాలు కూడా వేరు వేరు, నా శరీరం వేరు, నీ శరీరం వేరు, కానీ శరీరం నిర్మాణం చేసిన ప్రకృతి ఏముంది కదా, పంచభూతం. ఆ పంచభూతం ఒకటే. ఇలాంటి విషయాలని మనం ఎలా తెలుసుకోగలము అంటే ఆధ్యాత్మిక గురువు నుంచే మనం తెలుసుకోగలం. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానకి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎనీ వన్ హూ బై గుడ్ అసోసియేషన్ క్యాన్ సీ దీస్ త్రీ థింగ్స్ ఈజ్ యాక్చువల్లీ నాలెడ్జ్ అన్లెస్ వన్ హ్యాస్ ద అసోసియేషన్ ఆఫ్ రియల్ నోవర్ ఆఫ్ స్పిరిచువల్ సబ్జెక్ట్ వన్ కెనాట్ సీ దీస్ త్రీ థింగ్స్ తద్విధి ప్రణిపాతేన పరిపశ్నేన సేవయా. ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మనకి అలాగే రాదు. అది మీరు అన్ని విషయాలని చూడండి, దానికి ఒక చక్కని ఒక వ్యవస్థ ఉంటుంది తెలుసుకున్న దానికి. దాన్ని తెలుసుకోవాలంటే ఎవరు ఊరికే మాట్లాడరు. ఇప్పుడు కంప్యూటర్ అనుకోండి, కంప్యూటర్ ఉంటే ఎవరు కావాలి వాళ్ళు మాట్లాడరు దాని గురించి. సాఫ్ట్వేర్ అనుకోండి, సాఫ్ట్వేర్ అనే ఒకే వర్డ్ అంటారు కానీ సాఫ్ట్వేర్ గురించి ఎవరు ఏం మాట్లాడరు, దాని డీటెయిల్స్కి పోరు. అదేవిధంగా లా సబ్జెక్ట్ అనుకోండి, లా సబ్జెక్ట్ గురించి లాయర్ అనొచ్చు, లా అనొచ్చు, కానీ ఎవరు దాని డీటెయిల్స్కి పోరు. ఎనీ సబ్జెక్ట్, ఇప్పుడు సంగీతం ఉంది అనుకోండి, సంగీతాల గురించి ఎన్ని రాగాలు ఉన్నాయి, తాళాలు ఏంటి, ఆ రాగం ఏంటి, ఆ పాటలు ఏంటి, అవన్నీ ఎవరు సంగీతాన్ని నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే దాని గురించి మాట్లాడగలరు, తెలుసుకోగలరు. కానీ ఆధ్యాత్మిక విషయం వస్తే అందరూ మాట్లాడేస్తారు, అందరూ దేవుడి గురించి మాట్లాడతారు, అందరూ ఆధ్యాత్మిక గురించి మాట్లాడతారు. ప్రతి ఒక్కరిది వాళ్ళదే ఆయన అభిప్రాయం ఉంటుంది. నా దృష్టిలో దేవుడు అంటే ఇట్లా, నా దృష్టిలో ఆధ్యాత్మం అంటే ఇట్లా, మంచిది చేస్తే చాలు, దేవుడు అన్నీ అతను ఎక్కడున్నాడు, మా హృదయంలో ఉన్నాడు, ఇంకే అక్కడ అక్కడ గుడిలో ఉంటాడేమి, వాళ్ళకే మాత్రం దేవరమా, మనకు లేదా, ఓన్లీ కృష్ణుడా, శివుడు కాదా, ఈ విధంగా ఎన్నో రకరకాల వాదాలు, రకరకాల అభిప్రాయాలు ఆధ్యాత్మిక వస్తే. ఈ భౌతికతనికి ఈ విషయాలు నేనేం చెప్పాను కదా, ఈమె ఒక మెడిసిన్ ఉండొచ్చు, లా ఉండొచ్చు, మ్యూజిక్ ఉండొచ్చు, అవి యాక్చువల్లీ భౌతికమైన జ్ఞానాలు. అవి ఒక డాక్టర్ అవ్వాలంటే ఆయన 5 సంవత్సరం ఖచ్చితంగా ఆయన చదువుకోవాల్సిందే. 5 సంవత్సరం చదువుకున్న తర్వాత ఆయన వెంటనే ప్రాక్టీస్ కూడా చేయలేడు. మళ్ళీ ఆయన 1 ఇయర్ 1.5 ఇయర్ ఒక మంచి డాక్టర్ దగ్గర ఆయన హౌస్ మర్చెంట్ సర్జన్షిప్ చేయాలా, ప్రాక్టీస్ చేయాలా. ఒక హార్ట్ సర్జన్ ఉన్నాడు అనుకోండి, హార్ట్ సర్జరీ చదువుకున్న తర్వాత ఆయన పుస్తకం పక్కన పెట్టుకుని హార్ట్ ఆపరేషన్ చేసేదానికి వీలవుతుందా? ఎక్కడ ఓపెన్ చేయాలా, ఇక్కడ ఓపెన్ చేయాలి, ఎటు చేయాలా, ఎటు చేయాలి. 5 సంవత్సరాలు చదువుకుని ఉండొచ్చు, హీ కెనాట్ డూ ఆపరేషన్ ఆఫ్టర్ రీడింగ్ 5 ఇయర్స్ ఆఫ్ హార్ట్ సర్జరీ. హీ హాస్ టు గో త్రూ అన్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ ట్రైనింగ్ తీసుకోవాల్సిందే. ఒక అనుభవం చెందిన వైద్యుల దగ్గర ఆయన ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే ఆయన ఆపరేషన్ చేయగలడు. అదేవిధంగా ఏమంటే, ఈ ఆత్మ గురించి, పరమాత్మరు గురించి, భౌతిక ప్రకృతి గురించి, కాల గురించి, కర్మాన్ని గురించి తెలుసుకోవాలంటే అనుభవం చెందిన భక్తులతోనే, అనుభవం చెందిన ఆత్మ సాక్షాత్కార పొందిన తత్వదర్శిన అయిన ఆధ్యాత్మిక గురువు దగ్గర మనం దాన్ని వినాలా, పరంపరతో వినాలా. అప్పుడే మనకి అది జ్ఞానం కలుగుతుంది. ఈ విధంగా తెలుసుకున్న వ్యక్తి ఆయన సరియైన దృష్టితో దాన్ని చూస్తాడు. ఏ విధంగా అర్జునుడు మొదటిసారి చూసినప్పుడు అక్కడ అందరూ బంధువులుగా చూశాడు, అందరూ ఒక శరీరంగా చూశాడు, ఒక మోహంతో చూశాడు, ఒక బంధనంతో చూశాడు. ఎప్పుడు ఈ జ్ఞానాన్ని కృష్ణు నుంచి ఆయన విన్నాడో ఆయన మోహం అంట తొలగిపోయింది. అప్పుడు ఆయన యుద్ధం చేశాడు. సో అందుకేమంటే ఈ జ్ఞానం అనేది చాలా ముఖ్యమైనది. అందుకే దీన్ని రాజవిద్య, రాజగుహ్యం, పవిత్రం, ఇదముత్తమం, ప్రత్యక్షావగమం, శుశుకం, కర్తుమవ్యయం అని చెప్తున్నాడు భగవంతుడు భగవద్గీతలు. ఇది ద రాజవిద్య, ది కింగ్ ఆఫ్ నాలెడ్జ్. రాజగుహ్యం, ద సీక్రెట్ ఆఫ్ ఆల్ సీక్రెట్స్, ఓపెన్ సీక్రెట్. అందరూ భగవద్గీత తీసుకోండి, ఓపెన్ భగవద్గీత తీసుకోండి, అందరూ తీసుకోండి. కానీ భగవద్గీత తీసుకుంటే అందరూ చదివితే అందరికీ భగవద్గీత వెంటనే అర్థం అవుతుంది. అది ఇట్ ఇస్ నాట్ లైక్ నావెల్, ఇట్ ఇస్ నాట్ లైక్ స్టోరీ. దీన్ని తెలుసుకోవాలంటే సరైన ఆధ్యాత్మిక గురువు మార్గదర్శనంతోనే నాము మనం దీన్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. పవిత్రం, చాలా పవిత్రమైంది. మనం భౌతికంగా ఎన్నో విషయాలని మనం చూడవచ్చు, ఎన్నో వస్తువుల్ని మనం తాకొచ్చు, ఎన్నో జ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు. అవి మమ్మల్ని ఆధ్యాత్మికత నుంచి, ఆత్మసాక్షాత్కారం నుంచి మమ్మల్ని దూరంగా తీసుకెళ్తాయి. భౌతిక ప్రపంచంలో దానికి చక్కువ విలువ ఉండొచ్చు, చాలా మర్యాద ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు. కానీ ఆ గౌరవం ఏమంటే మమ్మల్ని ఆధ్యాత్మికత నుంచి, ముక్తి నుంచి మమ్మల్ని దూరంగా తీసుకెళ్తుంది. ఉదాహరణకి సొసైటీలో క్రీడ, గేమ్స్, స్పోర్ట్స్ చాలా విలువైన సబ్జెక్ట్. ఇది క్రికెట్ అనుకోండి, చాలా విలువ దానికి. క్రికెట్ ప్లేయర్, క్రికెట్ స్టార్స్, వాళ్ళకి చాలా విలువ. వాళ్ళకి క్రికెట్ స్టార్ అంటే వాళ్ళకి డబ్బు లెక్కలేదు. ఆటానికి కోట్యంతర జనాలు లక్షల్లో కోటిల్లో డబ్బు వ్యయం చేస్తారు, లక్షల కోట్ల జనాలు దాన్ని చూస్తారు. చాలా విలువ దానికి సొసైటీలో. అందరూ దాని గురించి కాన్సన్ట్రేషన్ పెడతారు, సమయం వ్యయం చేస్తారు, ధనం వ్యయం చేస్తారు. కానీ నిజంగా దాంట్లో ఈ భౌతిక ప్రకృతి గురించి, ఆత్మ గురించి, పరమాత్మ గురించి, ముక్తి గురించి దాంట్లో ఏదైనా ఉంటుందా? ఒక రవ కూడా ఉండదు. పక్క మెటీరియలిస్టిక్. అదే మమ్మల్ని ఏం చేస్తుందంటే ఈ ఆత్మసాక్షాత్కారం నుంచి మమ్మల్ని ఏం చేస్తుంది, అది దూరంగా తీసుకెళ్ళిపోతుంది. ఈవెన్ భౌతికతకి ఉండే వస్తువులు అవి మమ్మల్ని ఆధ్యాత్మికతకి తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి బతకాలంటే ఆయనకి ఏం కావాలా? ఆహారం కావాలా, వసతి కావాలా, దుస్తులు కావాలా? యాక్చువల్లీ ఇవేమంటే భౌతికమైన వస్తువులు. రోటీ, కపడా, మకాన్ అంటారు చూడండి, ఇవి ప్రతి ఒక్కరికి కావాలి. అవి ప్రతి ఒక్కరికి అన్నం కావాలా, దుస్తులు కావాలా, ఇల్లు కావాలా, అది భౌతికత. అదే కానీ అవి మనం చక్కగా ఆహారం తీసుకోవడం ద్వారా, చక్కగా నివసించడం ద్వారా, మంచి దుస్తులను తీసుకోవడం ద్వారా మనం ఆధ్యాత్మికతకు అది సహాయం చేయవచ్చు. సాత్వికమైన ఆహారం తీసుకున్నాం అనుకోండి, భగవత్ ప్రసాదాన్నే తీసుకున్నాం అనుకోండి, అది మమ్మల్ని ఆధ్యాత్మికతకు తీసుకొస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడంతా దుస్తులు వేసుకున్నాం, ఒక సంప్రదాయబద్ధమైన దుస్తుల్ని మనం ధరించాం. మనం అందరూ ఆశ్రమ నివాసం చేస్తున్నాం, ఆశ్రమంలో మనం నివసిస్తున్నాం. ఇది అవసరం ఉండే భౌతికత సౌకర్యం అవుతా కూడా ఇది మమ్మల్ని ఆధ్యాత్మికతకు సపోర్ట్ చేస్తూ ఉంది. కానీ అదే మనం అందరూ కలిసి బ్యాట్ బాల్ ఎత్తుకునేసి గ్రౌండ్లో ఆడేదానికి పోయినాం అనుకోండి, ఏమవుతుంది? అది మమ్మల్ని ఆత్మసాక్షాత్కారం తీసుకెళ్తుంది. లేదా అదే మనం అందరూ కలిసి ఒక సినిమా చూస్తూ ఉన్నాం అనుకోండి, కానీ భౌతిక ప్రపంచంలో ఆ సినిమాకి, సినిమా స్టార్స్కి చాలా వాల్యూ. దే ఆర్ ది మోస్ట్ అర్నింగ్ పీపుల్ ఇన్ ది సొసైటీ, క్రికెట్ ప్లేయర్స్, సినిమా స్టార్స్. వాళ్ళ అన్నిటికీ ఆదర్శప్రాయాలు వాళ్ళు. ఏదైనా మీరు ఒక వస్తువుని చూపించాలా సొసైటీకి అంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కావాలా. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ లేకుండా అవి వస్తువులు అమ్మబడవు. ఏదైనా తీసుకోండి, మీరు ఒక పాలు అమ్మాలంటే కూడా వాళ్ళు పాల కోసం వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలా, ఒక వైన్ అమ్మాలంటే కూడా వైన్గా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలా. ఒక యాక్టర్ కర్ణాటకలో చూశాను, ఆ నందిని మిల్క్కి అయిందే అడ్వర్టైజ్మెంట్, ఆ యూబీ బార్కి బీర్కి అయిందే అడ్వర్టైజ్మెంట్, రెండింటికి ఆయనే. ఇక్కడ చిన్న పిల్లడికి పాలు తాగిస్తూ ఉన్నాడు, అక్కడ యూత్స్తో పాటు తాగుతూ ఉన్నాడు. ఒక నిజాయితీ, నైతికత అనేది లేదు అక్కడ. వాళ్ళే సమాజానికి మార్గదర్శకులు. కానీ ఆ మార్గదర్శకం ద్వారా మనకేమవుతుంది? అది మమ్మల్ని ఆత్మసాక్షాత్కారాన్ని తీసుకెళ్తుందా? మన మానవ జీవితాన్ని అది ఉద్ధారం చేస్తుందా? అంటే ఉద్ధారం చేయదు. అందుకే ఇక్కడ ఏమంటే ఈ పశ్యతి అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ సీజ్, ద ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏమంటే యాక్చువల్లీ సీజ్, నిజమైన దృష్టి, నిజంగా ఆయన చూస్తున్నాడు అనేసి. ఆధ్యాత్మిక విలువ అనేది సమాజంలో చాలా తక్కువ లేదంటే కూడా తప్పులేదు. ఒకసారి ఏమైందంటే, ఒక రాజు పరివారంతో పాటు ఆయన నౌకా విహారం చేస్తూ ఉన్నాడు, ధోనితో పడుతూ ఉన్నాడు, పడవలు పోతూ ఉన్నాడు. పడవలో ప్రయాణం చేసేటప్పుడు ఏమైందంటే పెద్ద తుఫాన్ వచ్చేసింది. పెద్ద తుఫాన్ వచ్చింది. ఆయన పరివారంతో ఉన్నాడు, తర్వాత ఆయన సైనికులు ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. దాంట్లో ఒక సాధు కూడా ఉన్నాడు, ప్రయాణిస్తున్నాడు వాళ్ళతో పాటు. ఆ తుఫాను వల్ల ఏమైందంటే ఆ పడవ ఊగుతూ ఉంది, గాలి ఎక్కువ వచ్చేసింది. అప్పుడు ఏమైందంటే గట్టిగా రాజు అరుస్తూ ఉన్నాడు. ఏమని అరుస్తున్నాడు అంటే, సేవ్ ద సాధు, సేవ్ ద సాధు అని అరుస్తున్నాడు. ఏమంటున్నాడు రాజు, సాధువుని రక్షించండి, సాధువుని రక్షించండి అంటున్నాడు. తర్వాత ఆ మంత్రివర్యులు, సైనికులు అందరూ ఏదో రకంగా రక్షించబడినారు. రాజు కూడా రక్షించబడినాడు, ఆయన పరివారం కూడా రక్షించబడింది. వాళ్ళు తీరానికి వచ్చిన తర్వాత, తటానికి వచ్చిన తర్వాత ఆ మినిస్టర్స్ రాజును అడిగారు, మహారాజా ఆ తుఫాను వచ్చినప్పుడు మీ పరివారం ఉంది, మీ భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మీరు మా భార్యని కాపాడండి, పిల్లల్ని కాపాడండి అని చెప్పలేదు, సాధువుని కాపాడండి, సాధువుని కాపాడండి అని ఎందుకు అడిగారు అని అడిగారు. అప్పుడు రాజు అన్నాడు, నేను పోతే ఒకటే పోతాను, నా పరివారం ఒకటే పోతుంది, కానీ సాధువులు నాలాంటి 100 మంది రాజులని వాళ్ళు నిర్మాణం చేసే కెపాసిటీ వాళ్ళకి ఉంది, 100 మంది రాజులకి మార్గదర్శనం చేసే ఒక గుణం వాళ్ళ దగ్గర ఉంది, అందువల్ల సాధు బతికినాడు అనుకోండి, నాలాంటి 100 మంది రాజులకి అయినా మార్గదర్శనం ఇవ్వచ్చు, అందువల్ల నేను సాధువుని రక్షించండి అని చెప్పాను అని చెప్తాను. అర్థమైంది కదా మీకు, రాజు ఎందుకు సాధువుని రక్షించండి అన్నాడు అనేసి. ఇంతకుముందుగా రాజులు వాళ్ళని రాజర్షులు అని పిలిచేవాళ్ళు, వాళ్ళు రాజులు కాదు, వాళ్ళు దేవర్ రాజర్షిస్. వాళ్ళు సకల శాస్త్రాలని, వేదాలని వాళ్ళు చదువుకుని ఉండేవాళ్ళు. సమాజంలో వాళ్ళు రాజ్య పరిపాలన చేస్తున్నారు అంటే వాళ్ళు ధర్మ మార్గంతోనే వాళ్ళు నడుచుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా మనం కొండ మీద ఎక్కితే అక్కడ మహాద్వారం నుంచి లోపలికి వెళ్తేనే అక్కడ రైట్ సైడ్ ఎవరు విగ్రహాలు చూస్తున్నావు, అక్కడ ఎవరు మూర్తులను చూస్తున్నావు, అక్కడ గుర్తుందా మీకు, లోపలికి వెళ్తానే కృష్ణదేవరాయ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉన్నారు, ఆయన ఇద్దరు భార్యలు కృష్ణదేవరాయ మూర్తులను అక్కడ నిలబెట్టేశారు. ఎందుకు ఈ రోజుకు కూడా వాళ్ళు మూర్తులు అక్కడ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళంత ధర్మ పరిపాలనని వాళ్ళు అక్కడ చేశారు. ఇప్పుడు కూడా తొండమాని చక్రవర్తి గురించి, రాజుల గురించి మనం ఎందుకు పూర్వకాలంలో మనం వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, ధర్మరాయి గురించి మాట్లాడుతున్నాం, యుధిష్ఠిర మహారాజు, అంబరీష మహారాజు, ప్రహ్లాద మహారాజు, వాళ్ళందరినీ మనం ఎందుకు గుర్తు తెచ్చుకుంటున్నాం? ఎందుకు గుర్తు తెచ్చుకుంటున్నాం అంటే వాళ్ళు ధర్మాన్ని కాపాడినారు, ధర్మాన్ని రక్షించారు, ధర్మాన్ని సపోర్ట్ చేశారు, వాళ్ళు ధర్మంగా నడుచుకున్నారు. అందువల్ల వాళ్ళ రాజర్షులు వాళ్ళ సమాజంలో ఈ ఆధ్యాత్మికత గురించి, ఈ ఆత్మ సాక్షాత్కారం గురించి వాళ్ళు కృషి చేశారు, వాళ్ళు ప్రచారం చేశారు, దానికోసమే వాళ్ళ ధనాన్ని వ్యయం చేశారు. ఇప్పుడు కూడా మీరు పూర్వకాలంలో ఉండే యాత్రాస్థలాన్ని మీరు చూడండి, పిల్గ్రిమేజ్ ప్లేసెస్. ఇప్పుడు కూడా మీరు తిరుపతి, ఓకే మీకు తెలిసిన విషయమే, ఇస్ అ టెంపుల్ టౌన్. అదేవిధంగా మీరు ఏ క్షేత్రానికి వెళ్ళండి, కంచి క్షేత్రానికి వెళ్ళండి, శ్రీరంగం క్షేత్రానికి వెళ్ళండి, రామేశ్వరంకి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, అక్కడికి వెళ్తే మనకేం కనబడుతున్నాయి, వాళ్ళ సినిమా థియేటర్లు కనబడుతున్నాయా, వాళ్ళ కాంప్లెక్స్లు కనబడుతున్నాయి, వాళ్ళ షాపింగ్ మాల్స్ కనబడుతున్నాయి, ఏం కనబడుతున్నాయి? వి సీ వెరీ బిగ్ బిగ్ టెంపుల్ కాంప్లెక్సెస్, నాట్ ఓన్లీ టెంపుల్స్, టెంపుల్ కాంప్లెక్సెస్. ఎంత పెద్ద మందిర భవంతులను మనం చూస్తున్నాం, కేవలం భవంతులు కాదు, అవి మందిరాలని మనం చూస్తున్నాం, ఎంత పెద్ద మందిరాలు. ఇప్పుడు ఉండే గవర్నమెంట్స్కి ఆ టెంపుల్స్ని మెయింటైన్ చేసేదానికి కష్టం. వి కెనాట్ మెయింటైన్ ద టెంపుల్స్. వాళ్ళ రినోవేషన్ కూడా చేయలేరు. తమిళనాడులో ఉండే మందిరాలను చూస్తే ఆశ్చర్యం అవుతుంది. ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క ఊరు ఒక్కొక్క గ్రామంలాగా ఉన్నాయి అవి టెంపుల్స్. అంత పెద్ద మందిరాలు అంటే దేవర్ సర్వింగ్ ద సొసైటీ బై కీపింగ్ ద లార్డ్ ఎట్ ది సెంటర్. వాళ్ళు ఏ విధంగా సమాజ పరిపాలన చేస్తున్నారు అంటే భగవంతుణ్ణి వాళ్ళు కేంద్ర బిందువుగా చేసుకునేసి వాళ్ళు రాజ్య పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు కూడా రాజ్య పరిపాలన జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా రాజులు ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు. వాళ్ళ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏమనేది మనకు తెలుసు, దాన్ని మనం చర్చించే అవసరం లేదు. ఇప్పుడు జరుగుతూ ఉండే ప్రోత్సాహాలేంటి, ఇప్పుడు జరుగుతూ ఉండే ప్రమోషన్స్ ఏంటి, ప్రోత్సాహాలేంటి, అదే మమ్మల్ని నిజంగా ఆధ్యాత్మికతకు తీసుకొస్తుందా, మమ్మల్ని ఆత్మసాక్షాత్కారంగా తీసుకొస్తుందా, అదే మమ్మల్ని ముక్తిదారిగా తీసుకొస్తుందా అంటే అది ఒక ప్రశ్న, పెద్ద ప్రశ్న మన ఎదురుగా ఉంది. సో అందువల్ల ఏమంటే బ్రిటిష్ సమయంలో మన సంప్రదాయంలో మన ఆచార్య పరంపరలో భక్తి వినోద్ ఠాకూర్ గారు, ఆయన ఒక పెద్ద మెజిస్ట్రేట్. అప్పుడు ఒరిస్సా గవర్నమెంట్లో, బెంగాల్ గవర్నమెంట్లో పెద్ద మెజిస్ట్రేట్గా ఉన్నారు. ఆయన మన ఆచార్యులు. ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆయన పాటలను మనం పాడుతున్నాం, ఆయన పూజ విధి విధానాన్ని మనం అనుసరిస్తున్నాం, వాళ్ళు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం. ఆయన ఒక మెజిస్ట్రేట్గా ఉన్నారు. ఆయన భౌతికతతో, భౌతిక వస్తువులతో ఆయన డీల్ చేస్తూ ఉన్నారు, బ్రిటిషర్స్తో ఆయన డీల్ చేస్తున్నారు, అధికారులతో ఆయన డీల్ చేస్తున్నారు. ఏ విధంగా డీల్ చేస్తున్నారు? ఆధ్యాత్మికతతో. ఆయన పుత్రుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, హీ వాజ్ అ స్కాలర్. ఆయన ఇంగ్లీషు, మీరు ఆయన పుస్తకాలని మనం చదవలేము, అర్థం చేసుకోలేము. ఆయన పుస్తకాల్లో ఒకటే మనకి దొరికేది, బ్రహ్మ సంహిత ఒకటే. ఆ పర్పట్ని మనం చదవలేము, అర్థం చేసుకోలేము. అంత హై స్కాలర్లీ పర్సన్, హై స్కాలర్లీ ఇంగ్లీష్. ఆయన శిష్యుడే మన ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారు. ప్రభుపాద వారు ఆయన ఆధ్యాత్మికతకి, ఆయన కుటుంబంలోనే ఆయన జనించిన వ్యక్తి. కానీ ఈ విధంగా ఆయన ప్రచారం చేయాలనే ఏ కలను ఆయన కనలేదు. కానీ ఆయన వైయక్తికంగా ఆధ్యాత్మికతని ఆయన ఆచరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన వైష్ణవ కుటుంబంలో జనించినాడు కాబట్టి ఆయన ఆచరిస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడు ఆయన ఆయన ఆధ్యాత్మిక గురువు అయిన భక్తి సిద్ధాంత సరస్వతి గారిని ఆయన కలిశాడో, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు ఆయన ఒక ప్రశ్న అడిగారు. యు ఆర్ అ లర్న్డ్ పర్సన్, యు ఆర్ నాలెడ్జ్డ్ పర్సన్, వై కాంట్ యూ ప్రీచ్ అవర్ సనాతన ధర్మ, భగవద్గీత నాలెడ్జ్ టు ది ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్. అంగ్రేజులకి, ఇంగ్లీష్ మాట్లాడే జనాలకి, విదేశీయులకి ఈ భగవద్గీత జ్ఞానాన్ని, మన సనాతన ధర్మాన్ని ఎందుకు నువ్వు ప్రచారం చేయకూడదు అని ఒక ప్రశ్న ఆయన అడిగేశారు. అప్పుడు ఆయనకి ప్రారంభంలో ఇది అర్థం కాలేదు, ఏమిది అనేసి. కానీ అదే ఒక ప్రశ్నని ఆయన అవగతం చేసుకుని అధ్యయనం చేసుకుని మన గ్రంథాలైన భగవద్గీత, భాగవత గ్రంథాలని ఆయన అనువాదం చేసి ఆయన 70 సంవత్సరంలో అమెరికాకి వెళ్ళి ఈ సంస్థని స్థాపించాడు. మనం ఎంతోమంది చెప్పచ్చు, రండి సార్ భగవద్గీత చదవండి, రండి సార్ గుడికి రండి అంటే ప్రారంభంలో ఏమంటాం మనం యంగ్ ఉన్నప్పుడు, కాలేజు, చదువు, ఎగ్జామ్స్ అలాంటి కారణాలు ఉంటాయి మనకి. తర్వాతకు వచ్చే కారణాలు ఏంటి? ఉద్యోగాలు, వ్యవహారాలు, స్వామి ఎంత బిజీ, ఏం చేసేది, కుదరట్లేదు అంటాం. ఇంకా వయసు అయిన తర్వాత నడవలేము, చూడలేము, రాలేము, మెట్లు ఎక్కలేము, ఆ పరిస్థితి వయసు అయిన తర్వాత. ప్రభుపాద వారు 70 సంవత్సరంలో ఆయన అమెరికాకి వెళ్ళారు. అప్పుడు ప్రారంభించిన సంస్థ ఇది, ఆయన ఎంగేజ్లు చేయలేదు. అందువల్ల ఆధ్యాత్మికతని సరిగా అవగాహన చేసుకునే వ్యక్తికి ఈ వయస్సు అనేది అడ్డంగా రాదు అనేసి చెప్తుంది. ప్రస్తుతం ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. ఆ ఆధ్యాత్మిక సంస్థలో వేరే సంస్థ వాళ్ళు కూడా ప్రభుపాద వారి గురించి వాళ్ళు గ్లోరిఫై చేస్తున్నారు. ఏమి ఆత్మస్కాష్కారాన్ని తెలుసుకున్న వ్యక్తికి వయస్సు అనేది అడ్డం రాదు అనేసి. ఎందుకంటే మనం రిటైర్మెంట్ తీసుకుని మనం విశ్రాంతి సమయంలో ఉండే కాలంలో ఆయన అమెరికాకి వెళ్ళి సంస్థని స్థాపించి 14 సార్లు 11 సార్లు ప్రపంచ పర్యటన చేసి వందలాది మందిరాలను నిర్మాణం చేసి వేలాది మంది తిరిగి ఆయన దీక్ష ఇచ్చి వందలాది పుస్తకాలని ఆయన అనువాదం చేసి ప్రచారం చేసిన గొప్పతనం ప్రభు పరవారికి. సో అందువల్ల ఏమంటే ఇది ఏ విధంగా సాధ్యమైంది, ఆయన గురుగారు ఒక నిర్దేశం ఆదేశాన్ని ఆయన తీసుకున్నాడు. ఇక్కడ చెప్పినట్టు ఏమంటే ఎనీవన్ హూ బై గుడ్ అసోసియేషన్ క్యాన్ సీ ది థింగ్స్ కంబైన్ టుగెదర్. అందుకే ప్రభుపాద గారు ఏమంటే ఆయన ఆధ్యాత్మిక గురువు ఒక ఆదేశాన్ని ఆయన చక్కగా పాటించేశారు. అదే ఆయన జీవితం ఒక ఉద్దేశం, గోల్. హీ కెప్ట్ ద గోల్ టు ఫుల్ఫిల్ ద డిజైర్ ఆఫ్ హిస్ స్పిరిచువల్ మాస్టర్. ఆధ్యాత్మిక గురువుకు ఆదేశాన్ని నేను నిర్వహించాలా అనే ఒక ఉద్దేశంతో ఆయన ఎంత కష్టాలు ఉంటే కూడా దైహిక కష్టాలని సహించుకొని ఆయన అమెరికాకి వెళ్ళి ఈ సంస్థని స్థాపించారు. ఇప్పుడు మనం చూస్తే ఈ ఆధ్యాత్మికమైన విలువ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది ఈ భగవద్గీతాన్ని ఈరోజు చదువుతున్నారు, ఆధ్యాత్మిక విలువను తెలుసుకుంటున్నారు. నేను శరీరం కాదు ఆత్మ అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, అర్థం చేసుకునేదానికి ప్రయత్నిస్తున్నారు. అట్లీస్ట్ వేరే మత గ్రంథులు అంటే వేరే మతస్థులు వాళ్ళ ధర్మ గ్రంథాన్ని ఎంత వాళ్ళు ప్రేమిస్తారో, ఎంత వాళ్ళు పాటిస్తారో అంత మనం భగవద్గీతాన్ని మనం ప్రేమించట్లేదు, అంత మనం ఆరాధించట్లేదు. భగవద్గీతాన్ని నోరులో చెప్తున్నావు కానీ నిజంగా నేను ఈ సంస్థకి వచ్చేదాని ముందుగా నాకు కూడా భగవద్గీత గురించి ఏం తెలియదు. ఏం స్వామి ఎంత మాట్లాడుతున్నారు వేణు అనేది కాదు, నిజంగా నాకు కూడా తెలియదు. ఇప్పుడు కూడా ఎంతమందికి మనం ఆత్మహోగనం చేసుకోవాలా, ఎంతమందికి మనకు భగవద్గీత గురించి తెలుసు? మనం గర్వంగా హిందూ ధర్మీయులు, సనాతన ధర్మం మనది హిందూ మతస్థులు అని అంటున్నావు కానీ మన మత గ్రంథం ఏది అని చెప్తే భగవద్గీత అని మనం చెప్తున్నాం. కానీ ఎంతమందికి మనం భగవద్గీత తెలుసు? ఎంతమంది మనం పిల్లలకి మనం భగవద్గీతాన్ని నేర్పిస్తున్నాం, జయ శ్రీ రాధా గోవింద భగవానికి. అదే మీరు అన్య మతస్థులు వాళ్ళ ధర్మ గ్రంథాన్ని వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళ పిల్లలకి వాళ్ళు నేర్పిస్తున్నారు, వాళ్ళు బైబిల్ కోర్సెస్ జరుపుతున్నారు, వాళ్ళు ఖురాన్ కోర్సెస్ జరుపుతున్నారు, వాళ్ళు చక్కగా వాళ్ళ పిల్లలకి దాని గురించి నేర్పిస్తున్నారు. ఆ విధంగా ఏమంటే మనం కూడా భగవద్గీతని ఎంతో శ్రద్ధగా మనం చదువుకుంటున్నాం అనే దాన్ని మనం ఇప్పుడు ఆత్మావలోకనం చేసుకునే ఒక సందర్భం ఇప్పుడు వస్తూ ఉంది. అందువల్ల ఏమంటే ప్రభుపాద వారు ఏమన్నారు, డిస్ట్రిబ్యూట్ బుక్స్, డిస్ట్రిబ్యూట్ భగవద్గీత. ఆ జ్ఞానాన్ని మనం ప్రచారం చేస్తే సహజంగానే వ్యక్తి ఆయన గురించి, ఆయన భౌతిక ప్రకృతి గురించి, ఆయన భౌతిక శరీరం గురించి, ఆత్మ గురించి, పరమాత్ముడి గురించి తెలుసుకుంటాడు. ప్రతి ఒక్కరు కూడా ముక్తి గావించడానికి అది సహాయం చేస్తుంది అనేది అక్కడ మూలమైన ఉద్దేశం. ఒక వ్యక్తి పరదుఃఖ దుఃఖి వైష్ణవుడు, దుఃఖంలో ఉండే వాళ్ళని దుఃఖం నుంచి బయట పెట్టాల, బయట తీయాలి వాళ్ళని, వాళ్ళ దుఃఖాన్ని దూరం చేయాలి. ప్రస్తుతం మన జీవితంలో దుఃఖం అంటే ఏది? దుఃఖం అంటే ఏదో డబ్బు లేదు, డబ్బు ఇచ్చేసి సరిపోతుంది, ఈరోజు భోజనం లేదు, భోజనం ఇచ్చేసి సరిపోతుంది కాదు. నిజమైన దుఃఖము జన్మ మృత్యు జరావ్యాధి. ఈ భౌతిక ప్రపంచంలో మళ్ళా మళ్ళా పుట్టి రావడమే ఒక పెద్ద వ్యాధి. ఈ భౌతిక భవరోగం నుంచి బయట చేయాలా, ఈ భవబంధనం నుంచి బయట చేయాలా, ఈ భవసాగరాన్ని దాటించాలనే ఉద్దేశంతో ఆచార్యులను మనకి భగవద్గీత అందించారు. సో అందువల్ల ఈ శ్లోకం ప్రకారంగా ఏమంటే ఇది చాలా అర్థం చేసుకునే ఒక శ్లోకం. ఏమంటే వన్ హూ సీజ్ ద సూపర్ సోల్ అకంపనీయింగ్ ద ఇండివిజువల్ సోల్ ఇన్ ఆల్ బాడీస్ అండ్ హూ అండర్స్టాండ్స్ దట్ నైదర్ ద సోల్ నార్ ద సూపర్ సోల్ విదిన్ ద డిస్ట్రక్టికల్ బాడీ ఈజ్ నెవర్ డిస్ట్రాయిడ్ యాక్చువల్లీ సీజ్. సో ఈ ఇన్ని శరీరాలు ఉన్నాయి కదా, ప్రతి ఒక్క శరీరంలో కూడా ప్రతి ఒక్కరు ఆత్మలు కూడా పరమాత్ముడు అనేడు. అతను ఆయన అందరి శరీరంలో నివసించాడు. ఆ నివసించిన ఆత్మ పరమాత్మ ఇద్దరు నాశమైన శరీరంతో పాటు నాశం అవ్వరు వాళ్ళు. దే విల్ నాట్ డిస్ట్రాయ్, దే విల్ స్టే ఫర్ ఎవర్. బాడీ విల్ పెరిష్, ద సోల్ అండ్ సూపర్ సోల్ విల్ ట్రావెల్ టు ది నెక్స్ట్ బాడీ. సో ఇది నిజమైన దృష్టి. ఈ దృష్టితో ఉండే వ్యక్తి ఏం చేస్తున్నాడు? నెక్స్ట్, వన్ హూ సీస్ ద సూపర్ సోల్ ఈక్వలీ ప్రజెంట్ ఇన్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ డస్ నాట్ డిగ్రేడ్ హిమ్సెల్ఫ్ ఇన్ హిజ్ మైండ్, దస్ హీ అప్రోచెస్ ది ట్రాన్సెండెంటల్ డెస్టినేషన్. ఈ విధంగా తెలుసుకునే వ్యక్తి తను తాను డిగ్రేడ్ చేసుకోడు. డిగ్రేడ్ అంటే ఏమి? ఇప్పుడు ఒక పెద్ద శ్రీమంతుడు ఉన్నాడు అనుకోండి, పెద్ద ధనికుడు ఉన్నాడు. ఆ పెద్ద ధనికుడు ఒక పెద్ద బిజినెస్ చేస్తున్నాడు. ఆ బిజినెస్ చేసే వ్యక్తికి ఏదో ఒక కారణంగా బిజినెస్ లాస్ అయిపోయింది అనుకోండి. ఈ లాస్ట్ ఇన్ హిజ్ బిజినెస్, ఈ లాస్ట్ ద మనీ, ఈ లాస్ట్ ద పవర్, ఈ లాస్ట్ ద ప్రాపర్టీ. ఈ జ్ఞానం లేని వ్యక్తి ఏం చేస్తాడంటే హీ డిగ్రేడ్ హిమ్సెల్ఫ్. ఆయన ఏమైపోతాడు? పిచ్చోడు అయిపోతాడు, లేదా ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకు? ఆయనకి ఈ భౌతిక ప్రకృతి గురించి ఆయనకి తెలియదు, భౌతిక శరీరం గురించి తెలియదు, ఆత్మ సాక్షాత్కారం లేదు. కాబట్టి ఆయన సంపద వచ్చినప్పుడు ఆయన ఆనందం పొందుతాడు, సంపద పోనప్పుడు ఏమవుతుంది? ఆయనకి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అందుకే ఏమంటే ఈ ఆత్మ సాక్షాత్కారం అనేది చాలా అవసరము. ఆత్మ సాక్షాత్కారాన్నే మనం ఈ భగవద్గీత నేర్పిస్తూ ఉంది. సో అందుకే ఈ శ్లోకంలో వన్ హూ సీజ్ ద సూపర్ సోల్ ఈక్వలీ ప్రజెంట్ ఇన్ ఎవ్రీవేర్, ప్రతి ఒక్కరు హృదయంలో ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది అంటే ఆ వ్యక్తి తను తాను అవహేళనం చేసుకోడు. ఒక వ్యక్తి జారి పడిపోయినాడు అనుకోండి, అవగాహన లేని వ్యక్తి ఏం చేస్తున్నాడంటే నవ్వుతున్నాడు. ఆయన చూసి చూడు పడిపోయినాడు చూడు అనేది. కానీ అవగాహన ఉండే వ్యక్తి ఏం చేస్తాడు? ఆయన పైన జాలి చూపించేసి, ఓ నేనా, దెబ్బ తగిలిందా, ఎక్కడ తగిలింది, ఏమైంది నేనా అనేసి ఆయనకి సహాయం చేస్తాడు. దాన్ని జోక్యం చేసుకునే వ్యక్తి ఏం చేస్తాడు? పడిపోయిన వ్యక్తి పైన ఇంకా ఒక రాయి కూడా వేస్తాడు. ఆత్మసాక్షాత్కారం ఆయనకు తెలియదు, నేను ఒకరోజు ఈ మాదిరి పడిపోవచ్చు అనే అవగాహన ఆయనకు ఉండదు. నేను కూడా పడిపోవచ్చు కదా ఒకరోజు, నేను కూడా నడిచేటప్పుడు. అందుకేమంటే ప్రతి ఒక్కరికి బాల్యము, యవ్వనము, ముఖం, మొప్పు ఆయన అందరికీ వచ్చేస్తుంది. వయస్సు అయిన వాళ్ళకి, మాతాజీలకి పిల్లల్ని బాగా రక్షించాలనేది శాస్త్రం చెప్తా ఉంది, అవునా కదా? జంతువులని చూసుకోవాలా? ఎందుకంటే అవి మూకి ప్రాణులు. అదేవిధంగా చిన్నపిల్లల్ని చూసుకోవాలా, వయస్సు అయిన వృద్ధులను చూసుకోవాలా, తర్వాత ఆడవాళ్ళని చూసుకోవాలని శాస్త్రం చెప్తా ఉంది. వయస్సు అయిన వాళ్ళని ఎందుకు చూసుకోవాలా? అది సహజమైన ధర్మం, ఓకే చూసుకుంటున్నాం. కానీ అక్కడ ఏమంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ సుపాకేచ పండితా సమదర్శిన. విద్యా వినయ సంపన్నైన వ్యక్తి బ్రాహ్మణుని కానీ, ఏనుగును కానీ, శునకన్ని కానీ, శునక మాంసం తినేవాడిని కానీ ఆయన సమానంగా చూస్తున్నాడు. సమానంగా చూస్తున్నాడు అర్థం ఏంటంటే ఆయన ప్రతి ఒక్కరిలో ఆత్మ పరమాత్మని చూస్తున్నాడు. ఆ ఆత్మ పరమాత్మని చూసి అందరికీ గౌరవం ఇస్తున్నాడు. అది మనకి ఆధ్యాత్మిక జ్ఞానం నుంచి వస్తూ ఉంది. సో అందువల్ల ఏమంటే మనం ఈ శ్లోకం ప్రభావం చాలా సిరీస్ ఆఫ్ శ్లోకాస్ ఇవి. సో నేను 24 నుంచి 29 వరకు చదివాను కదా, అవి ఒకటి లింక్ ఉన్నాయి కాబట్టి. సో ఈ శ్లోకము, ఈ తర్వాత శ్లోకాలు, ఆ శ్లోకాలన్నీ ఒకటి ఆత్మ పరమాత్మ గురించి తెలుస్తూ ఉంటే, ఇంకా ఒకటి పరమాత్మ గురించే తెలుస్తూ ఉంది, ఇంకా ఒక శ్లోకం వచ్చి భౌతిక ప్రపంచం గురించే తెలుస్తూ ఉంది, ఇంకా ఒక శ్లోకం వచ్చి భౌతిక శరీరం గురించే చెప్తా ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతున్నారనమాట. అందువల్ల దాన్ని మనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. సో ఎక్స్టర్నల్లీ కొద్దిగా ఇది సబ్జెక్ట్ టఫ్ అనిపిస్తుంది, క్షేత్ర, క్షేత్రజ్ఞ, డూవర్ అనేది అనిపిస్తూ ఉంటుంది. జయ శ్రీ శ్రీ రాధా గోవింద భగవాన్కి. శిల ప్రభుపాదకి, శిల గురుదేవ్కి ఇతాయి గౌరవ ప్రమణం ఉంది. సో అవన్నీ మనకి ఎక్స్టర్నల్లీ కొద్దిగా కష్టం అనిపిస్తుంది, కానీ నిజంగా ఏమంటే సరైన జ్ఞానాన్ని తెలుసుకునే శ్లోకాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. సో దీని ప్రయోజనాన్ని మీరందరూ తీసుకోవాలనేసి నేను ఆశిస్తున్నాను. హరే కృష్ణ. జయ శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, జయ శ్రీ శ్రీ రాధా గోవింద అష్టసఖ్య బృందకి, గిరిగోవర్ధానికి, లక్ష్మీ నరసింహస్వామికి, పద్మావతి బాలాజీ భగవానికి, తిరుపతి చైతన్య చంద్ర మహాప్రభుకి, శిల ప్రభుపాదికి, శిల గురుదేవికి, భగవద్గీత యథాతథంకి ఇంత గౌరవ ప్రేమనందే. హరే కృష్ణ.